Times of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండి తెరవేల్పులు కార్యక్రమం ఫిబ్రవరి 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండి తెరవేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నది మీ భావరాజు పద్మిని. ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని వారాలుగా ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన కథానాయకుడి కథ అనే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోగ్రఫీని వింటూ ఉన్నాం కదండి. ఇలా సినీ రంగంలోకి వచ్చాక తన ముక్కుసూటి వైఖరిని మార్చుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సుఖానికి ఆనందానికి ఉన్న తేడా తెలుసుకున్నారు. సుఖం లేకపోయినా ఆనందం అనుభవించవచ్చు, కానీ ఆనందం ఆత్మతృప్తి లేకపోతే ఉన్న సుఖాలు కూడా వంటబట్టవు అని తెలుసుకున్నారు. తెలుసుకున్న దానికోసం ప్రయత్నించి సాధించారు. ఇలా లక్ష్య శుద్ధి ఉన్నందువల్లే అతను తన చిత్రయాత్రలు తప్పటడుగులు చాలా తక్కువ వేశాడు. వేసిన మంచి అడుగులు ధాటిగా వేశారు. లభించిన పాత్రలను మనోహరంగా ధరించారు. ఆంధ్రలో కొంతకాలం పాటు తమిళదేశంలోనూ ఆ బాలగోపాలానికి అభిమాన పాత్రులయ్యారు. యువ హృదయాలకు ఆరాధ్య దైవం అయ్యారు. మహానటుడు, నటకాగ్రేసరుడు, నట సామ్రాట్ బిరుదుల్ని అందుకున్నారు. ఇంతటి స్థితికి రావడానికి అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని పుట్టుకలో 5-6 ఏళ్ల లోపల 3-4 ప్రాణగండాలు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదండి. సీతారామ జననంలో నటుడిగా జననం పొందిన తర్వాత కూడా అతనికి నట జీవన యాత్రలోనూ అంత పెద్ద గండాలు వచ్చాయి. చిన్ననాడు గండాలు గడిచి బ్రతకడానికి అతను తెలిసి చేసిన కృషి ఏమీ లేదు. అతను నమ్మని దైవము, ఒప్పుకోని అదృష్టము అతన్ని కాపాడాయి. కానీ నట జీవితపు బాల్యావస్థలో యవ్వనంలో వచ్చిన దాదాపు మరణగండాలు అనతగ్గ వాటిని అతను స్వయం కృషితోనే ఎదిరించాడు, గెలిచాడు. ఇక్కడ దైవాన్ని, అదృష్టాన్ని ప్రస్తావించటం అతని ధైర్యస్థైర్యాలకు, శ్రమకు, సహనానికి అన్యాయం చేయడమే అవుతుందని ఒప్పుకోవాలి. అందివచ్చిన అద్భుతమైన అవకాశాలు అతను అనర్హుడని కొందరు గట్టిగా వాదించటం వల్ల పోబోయాయి. వాటిని దక్కించుకున్నాడు. వరుసగా కొన్ని చిత్రాలు అపజయం పొందడంతో ఫ్లాప్ హీరో అన్న ప్రచారం జరిగింది. దాన్ని నిభాయించుకుని ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కొని తలెత్తి నిలబడ్డాడు. దేవదాసు చిత్రంతో నభూతో నభవిష్యతి అనిపించుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో ఘోరమైన అభాండాలు, అతని జీవితాన్ని, వృత్తిని కూడా ధ్వంసం చేయగలిగిన నిందలు ప్రచారమయ్యాయి. మరొకడికి అది ప్రాణగండం లాంటిదే. నాగేశ్వరరావు దాన్ని తరించాడు. ఈనాడు చాలామంది అన్నయ్య తండ్రి వేషాలు వేసే వయసుకి వచ్చిన్నాడు. ఈ హీరో వయసు 20 ఏళ్ళు అనిపించేలా భార్యాభర్తలు, కులగోత్రాలు వంటి చిత్రాల్లో కనిపించాడు. అతని మనసు వయసుని జయించింది. నటనని, యవ్వనాన్ని కూడా జరామరణాలకి అతీతం అనిపించేటంతగా అతను పోషించుకొస్తున్నాడు. అందుకే అతని శక్తి చైతన్యాలను ఎరిగిన వారు మృత్యుంజయుడు అంటారు. ఈ బిరుదు చిన్ననాడే వచ్చినా ఈనాడు దానికి అర్హత గడించుకున్నాడు నాగేశ్వరరావు. అన్నింటికన్నా పెద్దగండం సినిమా నటులకు రారానిది అతనికి కాశ్మీర్లో ఉండగా వచ్చింది. అలాడీన్ చిత్రం షూటింగ్ సందర్భంగా శ్రీనగర్ వెళ్లడం జరిగింది. అక్కడ ఆ పని అయిపోయింది. తరువాత అక్కడ కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. హఠాత్తుగా ఒకనాడు జ్వరం వచ్చింది. మర్నాడు ఉదయానికి మసూచి పోసింది. దగ్గర ఉన్నది భార్య అన్నపూర్ణ మాత్రమే. నాగేశ్వరరావు ఆ పూట నిదానంగా ఆలోచించుకున్నాడు. తన ముఖంపై మసూచి వేయగల ముద్ర వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. తను నటిస్తున్న చిత్రాల్లో సగం సగం అయినవి చాలా ఉన్నాయి. రేపు తను కెమెరా ఎదుట నిలబడడానికి యోగ్యత లేకపోతే 2 లక్షల రూపాయల నష్టం. పరిశ్రమలో అల్లకల్లోలం చెలరేగుతుంది. చాలామంది నిర్మాతలు దెబ్బతింటారు. తను రేపు నటించకపోయినా పర్వాలేదు, రోజులు సాఫీగా వెళ్లడానికి లోటు లేదు. సాయంత్రం నగరంలోని ప్రముఖ వైద్యులు 3 ముగ్గురిని పిలిపించాడు. పరిస్థితి వివరించాడు. ఎంత డబ్బు ఖర్చైనా సరే శారీరకంగా నేను ఎంతటి బాధపడాల్సి వచ్చినా సరే ముఖం మీద మసూచి చెరగని ముద్ర వేయకుండా చూడండని కోరాడు. నా వల్ల నా ప్రొడ్యూసర్లకి నష్టం రాకూడదు అని నొక్కి చెప్పాడు. డాక్టర్లు సంప్రదించుకున్నారు. మిస్టర్ నాగేశ్వరరావు, నిజంగా బాధాకరమైన మార్గం ఒకటుంది. పొక్కుల్లో రసి ముఖం మీద చర్మాన్ని కుళ్ళబెడితేనే గంట్లు ఏర్పడతాయి. యాసిడ్ ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించవచ్చు, కానీ బాధ అని చెప్పలేక ఆగిపోయారు. పర్వాలేదు, చెయ్యండి అన్నాడు నాగేశ్వరరావు. వారం రోజులు దుర్భరమైన బాధపడ్డాడు. భార్య అంతకు మించిన క్షోభపడింది. మద్రాసుకు కబురంపుతానంటే అతను ఒప్పుకోలేదు. ధైర్యం చెప్పేవారు కూడా లేకుండా ఆమె నిలదొక్కుని భర్తకు ఉపచర్య చేసింది. ఈ దుస్సాహసానికి డాక్టర్లు కూడా ఆశ్చర్యపడ్డారు. పొంగు దిగి స్నానమైన తర్వాత నాగేశ్వరరావు నిష్కళంక వదనంతో ఈ అగ్ని పరీక్ష నుండి కోలుకున్నాడు. ఇందులో మీ విజయానికి మందుల కన్నా మీ ఆత్మవిశ్వాసం, ఆమె ఉపచర్య ముఖ్య కారణాలు అని డాక్టర్లు అభినందించారు. ఆ తర్వాత నాగేశ్వరరావు ముఖంలో 2-3 చోట్ల మాత్రం లీలగా కనపడే చిన్న గంటు, గడ్డం దగ్గర ఒక చిన్న నల్లమచ్చ ఉండేవి. అవి కళంకాలు కావు, అతని స్థైర్యానికి ఆత్మశక్తికి జయ పతాకాలు. కొత్త హీరో నాగేశ్వరరావు బ్రహ్మాండంగా నటించాడని, రాముడు కళ్ళకు కట్టినట్టు కనిపించాడని జనం విరగబడి చూస్తున్నారని జనం అన్నారో లేదో నాగేశ్వరరావుకు తెలియదు, కానీ ఆ పాత్రకి అతను ఎబ్బెట్టుగా ఉన్నాడని ఎవరూ అనలేదు. ఆడంగి పోకడ్లు పోయాడని కూడా అనలేదు. ఇదే నాగేశ్వరరావుకి కొండంత బలమిచ్చింది. తను శ్రద్ధపట్టి కృషి చేసింది 3-4 సాధన వల్ల బాగా అలవాటైపోయిన ఆడపోకడలు, ఆ రకం హావభావాలు రాకుండా చూసుకోవడం. పాత్ర పోషణ ఆ తర్వాతదే. గగ్గయ్య, తీగల, కమలా కోట్నీస్, ఋష్యేంద్రమణి మొదలైన వారంతా అతనికి తోడ్పడుతూ వచ్చారు. అందరికన్నా మిన్న బలరామయ్య గారి వాత్సల్యమే అతనికి ధైర్యం ఇచ్చింది. కొద్ది రోజుల్లో ఆయన దగ్గర నాగేశ్వరరావుకు చనువు ఏర్పడింది. సీతారామ జన్మం కొంత అయ్యేసరికి నాగేశ్వరరావుకు 2 ఛాన్సు కన్ను కలిపింది. శారదా ఫిలిమ్స్ అధిపతి ప్రముఖ దర్శకుడు బుడవల్లి రామబ్రహ్మం గారు అప్పుడే మాయాలోకం అనే చిత్రం నిర్మించాలని సంకల్పించారు. అందులో శరాబంది రాజుకు సన్నటి బక్కటి మెరుకులాటి కుర్రాడు కావాలని అందుకోసం అన్వేషించసాగారు. ఆ రోజులు కథల రోజులు, దర్శకులు రచయితల రోజులు. నటులను బట్టి పాత్రలు రూపొందించడం, వారి రూపురేఖల్ని బట్టి వాటిని సిండ్రల్లా జోళ్ల సైజుకు కత్తిరించడం జరగని రోజులు. ఒక పాత్ర రూపురేఖలు సమగ్రంగా దిద్ది దానికి తగ్గ విగ్రహ స్ఫూర్తి గల వ్యక్తి కోసం వెతికే రోజులవి. బలరామయ్య గారు రాముడికి కొత్త నటుడిని తెచ్చారని అంతకుముందే రామబ్రహ్మం గారికి తెలుసు. ఆ కుర్రాడి కోసం తన పేరుగల ఇంకో ఆసామి తన క్రితం చిత్రం రైతు బిడ్డలో వేషం సంపాదించడానికి ప్రయత్నించాడని, అప్పట్లో అది సందర్భ పడలేదని కూడా తెలుసు. ఇప్పుడు చూద్దామని తోచింది. ఏమయ్యా, మీ కొత్త హీరో ఏమంటున్నాడు అన్నారు యథాలాపంగా. బలరామయ్య గారికి ఈ ప్రశ్న వెనుక తాత్పర్యం తెలుసు. తాము తెచ్చిన కుర్రాణ్ణి పైకి తెచ్చే అవకాశం వచ్చింది. ఆయన పొంగిపోయారు. కొత్త హీరో గురించి అనర్గళంగా మాట్లాడారు. చురుకైనవాడు. కొత్త అని నువ్వే అంటున్నావు కాబట్టి ఆ వారికి సర్దుబాట్లు దిద్దుబాట్లు ఉండొచ్చు, కానీ విషయం ఇట్టే చెప్తే అట్టే అందుకుపోతాడు. మంచి ఊహ ఉంది, మీవాడే అన్నాడాయన. ఏమిటయ్యా పంతులు, నేనేదో వేషం ఇచ్చేందుకు అడిగినట్టు చెబుతున్నావు, ఊరికే అడిగాను అన్నారు రామబ్రహ్మం గారు నవ్వి. తెలుసులేవయ్యా, నువ్వెందుకు అడిగావో, నేనావలిస్తే పేగుళ్ళెక్కెడతాను అన్నారు బలరామయ్య గారు. నేనావలించలేదుగా. అక్కర్లేదు, ఆ అంటే చాలు. వీళ్ళిద్దరి సరసాలు చెలొక్తులు ఇదే ధోరణిలో ఉండేవి. బలరామయ్య గారు వెంటనే నాగేశ్వరరావుని పిలిచి సంగతి బోధపరిచారు. మాయాలోకంలో వేషం కూడా మంచిదని, అందుకు తగ్గ ప్రయత్నం చేస్తే తప్పక వస్తుందని చెప్పారు. మన పిక్చర్లో బాలరాముడి వేషం కాబట్టి నువ్వు పీలగా ఉన్నా కంఠం సన్నగా ఉన్నా పర్వాలేదు. ఇది అడ్వెంచర్ హీరో, మంద్ర స్వరం కావాలి, నిండుగా హుందాగా రావాలి అని చెప్పారు. రాముడి పాత్ర ధరించే నాటికే నాగేశ్వరరావు ఈ విషయంలో గట్టిగా కృషి చేశాడు. ఎక్సెల్సియర్ క్లబ్లో ఉండగా తనకు సంభాషణలు చెప్పడంలో తర్ఫీదు ఇచ్చిన దైత గోపాలం గారు ఇప్పుడిక్కడ పాటలు రాయడానికి వచ్చారు. అందువల్ల ఆయన శిక్షణ తోడ్పడింది. తెల్లవారుజామున లేచి పొద్దుటూరు రాజు అంటే బడబాగ్ని నారాయణ ఇతను సాధన చేసేవారు. సోదరా అనేవాడు రాముడు, అన్నయ్య అనేవాడు తమ్ముడు. సాధ్యమైనంతగా కంఠం బిగించి పట్టి పట్టి డైలాగులు అనేవారు. చలిలో చన్నీళ్ల కుండను కౌగిలించి కూర్చుని పాటలు పద్యాలు పాడేవారు. నాగేశ్వరరావుకి అప్పటికి 19 వెళ్ళి 20 వచ్చింది. ఆ తర్వాత ఏమైందో చెప్పే ముందు చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడు తరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడు తరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములు, తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము.
అరే ఎప్పుడు వచ్చారు?
నీకు తపోభంగం కలిగించావా?
లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
మరి ఆపేశావే, పాడు.
ఆది దంపతులే అడుగుతుంటే కదనగలనా? మాధవీదేవి గారు మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
ప్రతిమాలించుకోవాలా?
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు, నేను నానని నిండుగా పలికే, తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. చెలిమియ కరువై వలపే అరుదై, చెదరిన హృదయమే శిలయై, పోగా నీ వ్యథ తెలిసి నీడగ నిలిచే, తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎక్సెల్సియర్ క్లబ్లో నోరు కట్టుకుని అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చిన సన్నటి బంగారు తీగ లాంటి కంఠం క్రమంగా విరిగి పురుష కంఠం కాసాగింది. మాయాలోకంలో పాత్రను దృష్టిలో ఉంచుకుని మరింతగా కృషి చేశాడు. అది వచ్చే అవకాశం ఎలా ఉంటుందో తెలియకపోయినా హఠాత్తుగా ఒకనాడు రామబ్రహ్మం గారు ప్రతిభ ఆఫీస్కు వచ్చారు. ఒరే అబ్బాయి, ఈయన రామబ్రహ్మం గారు, నిన్ను చూడటానికి వచ్చారు అన్నారు బలరామయ్య గారు ఆనందంతో. నాగేశ్వరరావు రామబ్రహ్మం గారి కేసు చూసి కింగ్ ఆఫ్ కంబోడియాలా కూర్చున్నాడు. గాడ్ ఫాదర్ బలరామయ్య గారు కంగారు పడ్డారు. రామబ్రహ్మం గారు కుర్రాడి కేసి సూటిగా చూశారు. ఊ, ఏది, కళ్ళెత్తి చూడు అన్నారు. నాగేశ్వరరావు చూశాడు యాంత్రికంగా కంగారుగా. పళ్ళు చూపించు, ఇంకా బాగా నవ్వాలి అన్నారు. నాగేశ్వరరావు చేశాడు. తర్వాత చొక్కా ఇప్పమంటారు, అటు ఇటు నడవమంటారు, ప్రొఫైలు అంటారు, ఊ అంటారు, ఆ అంటారు, ఇవన్నీ ఇదివరకు అయ్యాయి. ఊ వెళ్ళు అన్నారు రామబ్రహ్మం గారు. నాగేశ్వరరావు మధుసూదన్ రావు గారికి ఉత్తరం రాశాడు. చల్లపల్లి రాజాగారి వద్ద నుండి సిఫార్సు తీసుకుని మధుసూదన్ రావు గారు మద్రాసు వచ్చి రామబ్రహ్మం గారిని చూశారు. గాడిద, వాడికి పెద్దాళ్ళకి దండం పెట్టాలని కూడా తెలీదు, విలేజ్ బ్రూట్ అన్నారు రామబ్రహ్మం గారు. నిజమేనండి, పల్లెటూరి కుర్రాడు కాబట్టే దండం పెట్టాలన్న సంగతి తెలీదు. ఈ దండాలు ఇంకా పల్లెటి దిక్కులకి పాకలేదు, పైగా అతను కుర్రాడు, మిమ్మల్ని చూసి భయపడి ఉండొచ్చు, అందువల్ల నమస్కారం పెట్టలేదేమో అంటూ సర్ది చెప్పుకొచ్చారు మధుసూదన్ రావు గారు. రామబ్రహ్మం గారు ప్రసన్నుడు కాలేదు. కోపం మాట అలా ఉంచి అసలు పాత్రకి నాగేశ్వరరావు తగడని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. కథలో శరాబంది రాజుకు 3 భార్యలు తయారవుతారు. గ్రూప్ ఫోటో వేళకి ఒక ఆమె శాంతకుమారి, 2 ఆమె ఎంవి రాజమ్మ, 3 అమ్మాయి యశ్వరలక్ష్మి. 3 భార్యల మొగుడు కావటానికి తగ్గ పౌరుషం లేదని, వరహీనం అవుతుందని, వాళ్ల ముందు అర్భగుడిలా కనపడతాడని రామబ్రహ్మం గారు అన్నారు. ఆ మాట నిజమే. ఎంవి రాజమ్మ కన్నడ యువకుడొకడిని సిఫార్సు చేసింది. ఆ వేషానికి అతను అలాగే ఉన్నాడు. నాగేశ్వరరావు ఈ పాత్రకి బాగుండడని రామబ్రహ్మం గారు అన్నా మధుసూదన్ రావు గారు ప్రయత్నం మానలేదు. ఇది మంచి కంపెనీ అని, కథ మంచిదని పాత్ర నాగేశ్వరరావుని నిలబెట్టగలదని ఆయన భావించారు. చల్లపల్లి రాజాగారికి పరిస్థితి చెప్పారు. ఆయన అంతకు ముందు నాగేశ్వరరావు నాటకాలు చూశారు, సదభిప్రాయం ఉంది. కుర్రాడు బుద్ధిమంతుడు, పైకి రావాల్సిన వాడు. ఆయన సంగతి విని రామబ్రహ్మం గారికి ట్రంక్ టెలిఫోన్ చేసి నాగేశ్వరరావుకి ఆ వేషం ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాల్సిందని సిఫార్సు చేశారు. 4 నెలలైంది. రామబ్రహ్మం గారు ఒక అభిప్రాయానికి వచ్చి మధుసూదన్ రావు గారికి ఉత్తరం రాయించారు ఒకసారి రావలసిందని. ఆయన వెంటనే రాజాగారి దగ్గరకు వెళ్ళి ఉత్తరం చూపించి మద్రాసు బయలుదేరారు. రాజాగారు కూడా సంతోషించి మళ్ళీ ట్రంక్ టెలిఫోన్లో మాట్లాడారు. నేను వేషం ఇస్తానని చెప్పి ఉత్తరం రాసినా మీరు ఇలా ఆయన చేత సిఫార్సులు గుప్పిస్తారా అని రామబ్రహ్మం గారు కోపం తెచ్చుకున్నారు. నాగేశ్వరరావుని వెంట పెట్టుకుని తేనాంపేటలోని శారదా ఫిలిమ్స్ ఆఫీస్కు వెళ్లారు మధుసూదన్ రావు గారు. కార్డు చూపించారు లోపలికి. సహాయ దర్శకులు లంకా సత్యం, ఇంటూరి వెంకటేశ్వరరావు హడావుడిగా తిరుగుతున్నారు. కొత్త హీరో కేసీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూస్తున్నారు. ఓ గంట కూర్చున్నారు మధుసూదన్ రావు గారు. ఆ గుడివాడాయని రమ్మను అని ఓ పేలికేక వినపడింది. మధుసూదన్ రావు గారు ఉలిక్కి పడి నాగేశ్వరరావు కేసి చూశారు. హీరో నాగేశ్వరరావు హీరో అయ్యి బిక్కమొహం పెట్టి తల అడ్డంగా దాటించాడు. మధుసూదన్ రావు గారు లోపలికెళ్లారు. క్లైమాక్స్ సీన్లో హీరో విలన్ని దులిపేసే షోడౌన్ డైలాగులా ధాటిగా అనర్గళంగా ఒక లెక్చర్ విజృంభించి భవంతి అంతటా నిండిపోయింది. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, ఆయన ఎంతో మంచివాడు, మర్యాదస్తుడు. పోనీ నువ్వు చెప్పావు కదా అని ఆలోచించి వేషం ఇస్తానని నీకు రాస్తే మళ్ళీ ఆయన చేత అంటే రాజాగారి చేత ఫోన్ చేయిస్తావా? ఇలా సిఫార్సులతో ఒత్తిడి తెస్తావా? ఇంకా నేనిచ్చేదేముంది? తీసుకో, నువ్వే అధికారం. తీసుకుని వాడిని బుక్ చెయ్యి. సత్యం, ఆ కాంట్రాక్ట్ కాగితం ఎలా పట్టరా? ఇందా వెయ్యి, మీ వాడికి ఎంత జీతం ఇవ్వాలో అది కూడా నువ్వే వెయ్యి, సంతకం చెయ్యి అన్నారు రామబ్రహ్మం గారు. మధుసూదన్ రావు గారు ఒక అరగంట కూర్చుని జరిగిన కథ ఆయనకు వివరించి శాంతింపజేశారు. అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇచ్చి జీతం మీరే వెయ్యండి అన్నారు. సరే 500 ఇస్తాను నెలకి అన్నారు ఆయన. మధుసూదన్ రావు గారు హాల్లోకి వచ్చి నాగేశ్వరరావు కేసి చిరునవ్వుతో చూశారు. కానీ నాగేశ్వరరావు కూర్చున్న కుర్చీయే కనపడింది, అతను లేడు. ఆఫీస్ గదిలో గదమాయింపు కేకలకి బెదిరి ప్రతిభ ఆఫీస్కి పారిపోయాడు. బలరామయ్య గారు వీపు తట్టి ధైర్యం చెప్పారు. భయపడకు, అది ఉట్టి జడివాన, నీకు వేషం ఇచ్చేస్తాళ్లే అన్నారు నవ్వుతూ. ఇంకో నిమిషం తర్వాత మధుసూదన్ రావు గారు ఆ వార్తే చెప్పారు. ఇంతకీ మూల కారణం మొదటిసారి ఆయన చూడవచ్చినప్పుడు నువ్వు దండం పెట్టకపోవడం, అవన్నీ నేర్చుకోపోతే ఎలా అన్నారు బలరామయ్య గారు. ధనుర్విద్య నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు నాగేశ్వరరావు. అతను వింట సంధించేవి నమస్కార బాణాలు, పువ్వుల్లాంటి నవ్వులు. దీనికి తెల్లవారుజామున లేచి సాధన చెయ్యాలి. 4 శారద ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. కొత్త హీరోని రాజమ్మ పక్కన నిలబెట్టి చూస్తారట. ఇంకో పరీక్ష కాబోలు, ఎత్తు మడమల జోళ్లు వేసుకో పదమన్నారు మధుసూదన్ రావు గారు. అప్పటికప్పుడు చైనా బజార్కెళ్లి 1.5 అంగుళాల సోల్స్ ఉన్న జోళ్లు కొని వేసుకుని వెళ్లాడు నాగేశ్వరరావు. రాజమ్మ పెద్ద హీరోయిన్ కదా అని ఆమె పక్క వినయంగా నుంచుంటే ఎత్తు మడమల జోళ్లు వృధా. అవసరాన్ని బట్టి ధైర్యంగా రొమ్ము విరుచుకునుంచున్నాడు హీరో. ఊ సరే అన్నారు డైరెక్టర్ గారు. నాగేశ్వరరావుకు శరాబందిరాజు వేషం లభించింది. మధుసూదన్ రావు గారు వెళ్లిపోయారు. రామబ్రహ్మం గారికి మాత్రం కోపం చల్లారలేదు. ఆ వేడి నెలనాళ్ళు ఉంది. రిహార్సల్స్లో కానీ సెట్ మీద కానీ ఆయన అసలు నాగేశ్వరరావుతో మాట్లాడనే లేదు. లంక సత్యం, ఇంటూరి, రాయబార్లు పరిస్థితి గమనించిన 2 రోజులకే నాగేశ్వరరావు ఇంటికి ఉత్తరం రాసి దైతా గోపాలం గారిని రప్పించుకున్నాడు. డైలాగులు చెప్పడంలో ఆయన ఇతనికి ఇంటి దగ్గర తర్ఫీదు ఇచ్చేవారు. సెట్ మీద సిఎస్ఆర్ డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ వంటి పెద్ద నటీనటుల మధ్య, శాంతకుమారి, రాజమ్మ వంటి పెద్ద హీరోయిన్ల మధ్య, వరలక్ష్మి వంటి చక్కని పడుచు పక్కన నిల్చొని పనిచేయడం నాగేశ్వరరావుకి కొత్తలో ఇబ్బందిగానే ఉండేది. కానీ వారంతా ఎంతో ఆదరంతో నన్ను చేరతీసి దారి చూపేవారు అంటారు నాగేశ్వరరావు అని చెప్పేవారు నాగేశ్వరరావు. సిఎస్ఆర్ సుబ్బారావు గారు, కన్నాంబ అతనికి డైలాగులు చెప్పే పద్ధతి చెబుతూ ఉండేవారు. ఒకళ్ళకొకళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చెప్పేవారు. ఇంటి దగ్గర గోపాలం గారు ఇంకోటి చెప్పేవారు, రామబ్రహ్మం గారు ఇంకోటి చెప్పేవారు. ఇన్ని పద్ధతులున్నాయా అనిపించేది నాగేశ్వరరావుకు. చివరకు తనకు తోచింది, నచ్చింది, ఇంకోటి కుదిరేది. ఇన్ని ఉండగా ఇది మాత్రం ఎందుకు కూడదు అనుకుని టేక్లో ఈ పద్ధతిన చెప్పేవాడు. రిహార్సల్స్లో మాత్రం ఏ గురువు దగ్గర ఆ పద్ధతిలో వల్లించేవాడు. అతనికి వ్యక్తిగత సమస్య ఒకటి ఉండేది. ఈ హీరో డైలాగులు చెప్పినప్పుడు ఆడపిల్ల మాటల వయ్యారం, కులుపు, సన్నాయి నొప్పులు తొంగి చూసేవి. వాటిని పట్టుకుని నివారించడం ఒక సమస్య. మరొక వంక నడక నటన కూడా ఆడధోరణిలో వస్తాయన్నది. ఇంకొక వంక హీరోయిన్లు ఇద్దరు తనకన్నా బాగా పెద్దవాళ్లు కావడం. ఇవి అతని సమస్యలు. అయ్యో, నా బిడ్డలా ఉన్నాడు, ఎలాగమ్మా అనేది శాంతకుమారి. నాయనా, అలా కాదురా, ఇటు చూడు, ఇలా చూడాలి, ఇలా తల దర్జాగా పైకెత్తాలి అని ఆవిడ అతని భంగిమలు తీర్చిదిద్దేది. రాజమ్మ అతన్ని చూసి నవ్వేది జాలిగా. పర్వాలేదు, భయపడకు అని ధైర్యం చెప్పేది. ఎస్ వరలక్ష్మి దగ్గర మాత్రం అతనికి భయం కలగలేదు. తన వయసు పిల్ల, తనకన్నా చిన్నదేమో కూడా. మీరు ఆడవేషం వేస్తే మీ అంత బాగుండనేమో అనేది నవ్వుతూ. మొత్తానికి ఆడపిల్ల బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అన్నాడు నాగేశ్వరరావు. వరలక్ష్మి నవ్వింది. పోన్లే, ఆడది మెచ్చిందే అన్నో పోన్లే ఆడది మెచ్చిందే అందం అన్నారు పెద్దలు అన్నాడు నాగేశ్వరరావు. నిజానికి నాగేశ్వరరావు అప్పటికింకా ఆడపిల్లల గొడవల గురించి మాట్లాడడం తగ్గలేదు. నాటకాల్లో రోజుల్లో డైలాగులు, నటన తప్పించి మూడో విషయం వస్తే అది అలంకారాల గురించే. అతను అలంకార ప్రియుడు. నాటికి నేటికి కూడా అలాగే కొనసాగింది. నటించినంత వరకు అలాగే కొనసాగింది. నాటకాల రోజుల్లో అతని గాజులు, చీరలు, జాకెట్లు, విగ్గు వగైరాలన్నీ రోజుల తరబడి చర్చించి నిగ్గు తేల్చి సెలెక్ట్ చేసుకునేవాడు. ఆ తర్వాత ఏమైందో చెప్పే ముందు చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రాతులలో తిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీటి రుణవుకు సరికావమ్మ. ఓ చిగురాకులలో తిలకమ్మ, వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మ,
మరుమల్లెలలో మావయ్యా.
పూలలో తిలకమ్మ. చిన్న మాట వినరావమ్మ,
హాయ్ నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఒకనాడు గాజుల మాట వచ్చింది. అతను స్వతహాగా మితభాషి, పైగా ఆ రోజుల్లో భయం, ఆ పైన రామబ్రహ్మం గారి కోపం. ఒకవేళ మాట్లాడాలన్నా సెట్ మీద పెద్ద నటుల పక్కన ఏం మాట్లాడగలడు? వరలక్ష్మి ఉంటే కొంచెం మాట్లాడేవాడు, ఆమె సన్నగా పాడేది. అతను అప్పుడప్పుడు శృతి కలిపేవాడు. ఆమెది మధురాతి మధురమైన కంఠస్వరం, అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన స్వరం, అతను గౌరవించే స్వరం. గాజుల చర్చ వచ్చినప్పుడు తనకి తెలియకుండానే నాగేశ్వరరావు ఉత్సాహంతో తన అభిప్రాయాల అభిరుచుల పంచాంగం విప్పాడు. పలకల గాజులు, గోవర్ధన గొలుసులు, జూకాలు, సేలం చీరలు, ఉప్పాడ చీరలు, రెండు జళ్ళు, పట్టీలు, పాంజీబులు వగైరాల గురించి జోరుగా మాట్లాడేస్తున్నారు. అంతా విన్నాక వరలక్ష్మి కిలకిలా నవ్వింది. నేను ఆడపిల్ల బుద్ధి పోనిచ్చుకున్నాను కాదన్నారు. మీరు మిమ్మల్ని అందరినీ నేను ఆడపిల్ల బుద్ధి పోనిచ్చుకున్నాను కాదు అన్నారు మీరు మమ్మల్ని అందరినీ మించి మాట్లాడుతున్నారు. నగల మీద నాకే తెలియవు ఇన్ని సంగతులు అంది. పక్కన ఎవరో నవ్వారు. నాగేశ్వరరావు హఠాత్తుగా సిగ్గుపడిపోయాడు. ముఖం ఎర్రబడిపోయింది. అంత సిగ్గైతే ఎలా అంది వరలక్ష్మి. సిగ్గు కాదు, కోపం, శౌర్యం అన్నారు ఎవరో. షూటింగ్ జరుగుతోంది. నెలనాళ్ళు అయింది. రామబ్రహ్మం గారు నెలనాళ్ళు మాట్లాడలేదు. చిరాకు పడేవారు. నెల చివరి మాత్రం నాగేశ్వరరావుకి కాస్త ప్రసన్నవదనం కనిపించింది. ఆ మూడో నాడు మధుసూదన్ రావు గారు రైలు దిగి వచ్చారు హఠాత్తుగా. ఉత్తరమైనా రాయలేదేమిటి అన్నాడు నాగేశ్వరరావు కంగారుగా. నేను అదే అడుగుతున్నాను, ఏం జరిగింది, నువ్వేం రాయలేదేం అన్నారాయన కంగారుగా. ఏం జరిగింది అన్నాడు నాగేశ్వరరావు తెల్లబోయి. ఏమో చూడు అంటూ టెలిగ్రామ్ తీసిచ్చారు మధుసూదన్ రావు గారు. నాగేశ్వరరావు పకాలను నవ్వాడు. అదేమిటి నవ్వేందుకు మధ్య అని అడిగారు. నాకు ఇంగ్లీషు నేర్పమని బ్రతిమిలాడినాడు, నేర్పలేదు, ఇవాళ టెలిగ్రామ్ మీద పడేసి అంటూ ఆగారు. హఠాత్తుగా అతని నవ్వు మాయమైంది. ఎందుకో చిరాకు లాంటిది కలిగింది. తల ఉంచుకున్నాడు. మధుసూదన్ రావు గారు అతని వీపు తట్టారు. పర్వాలేదు, నువ్వు నేర్చుకుందుకు కానీ అందరికన్నా బాగా మాట్లాడతావు. ఒకనాడు ముందు ఈ గొడవ ఏమిటో చూద్దాం అన్నారు. ఆ టెలిగ్రామ్ రామబ్రహ్మం గారిచ్చింది. స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది దాని మీద. మధుసూదన్ రావు గారు అమితమైన ఆందోళనతో వెళ్లారు. నాగేశ్వరరావు అతనికి నచ్చకపోయి ఉండాలి, లేదా ఏదన్నా పొరపాటు జరిగి ఉండాలి. ఏ కారణం వల్లనన్నా అతన్ని తీసే కర్తవ్యం ఏమిటి అన్నది ఆయనకు పెద్ద సమస్య అయింది. ఎక్సెల్సియర్ క్లబ్ మూలన పడిపోయింది. సినిమాలో చేరిన నెలకి 10 రోజులు వచ్చి నాటకాలు ఆడడానికి అగ్రిమెంట్ అయినా అననుకూల పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. చివరికి ప్రదర్శనలు కొన్ని రద్దు కావడం, దరిమిలాను సమాజమే మూసేయడం జరిగింది. 6 మాసాలు తర్ఫీదిచ్చి మెరికెలాంటి నటుడిని తయారు చేశారు. మళ్ళీ అలాంటి కుర్రాడు దొరకాలి. మళ్ళీ 6 మాసాలు వాడిని సాగదీయాలి. ఎందుకో నాగేశ్వరరావు వెళ్లడంతో అందరికీ ఉత్సాహం చల్లారిపోయింది. ఇప్పుడు నాగేశ్వరరావు ఖాళీ అయితే మళ్ళీ అది ప్రారంభించడం సాధ్యపడుతుందో పడదో. ఈ కుర్రాడు భవిష్యత్తు ఏం కాను? శారద ఆఫీస్ హాల్లో కూర్చుని కార్డు లోపలికి పంపి రాబోయే విమర్శల వర్షానికి జవాబుల గొడుగు తయారు చేయబోయారు మధుసూదన్ రావు గారు. కార్డు వెళ్లిన కొద్ది క్షణాలకే రామబ్రహ్మం గారే యువతలికి వచ్చారు. రావయ్యా రా అంటూ ఆప్యాయంగా పిలిచారు. మధుసూదన్ రావు గారు ఆశ్చర్య చికితులై మరబొమ్మలా గదిలోకి నడిచారు. భలే కుర్రాడయ్యా మీ వాడు, ఐఆమ్ హ్యాపీ, హీ హ్యాజ్ డన్ వెల్ అన్నారు రామబ్రహ్మం గారు. మధుసూదన్ రావు గారు బ్రహ్మానంద పడిపోయారు. రామబ్రహ్మం గారు ఆయన్ను అస్సలు మాట్లాడనివ్వలేదు. ఒక సెట్ మీద షూటింగ్ అయిందట. రఫ్ ప్రింట్లు ఆ క్రితం రోజునే చూశారు ఆయన. నాగేశ్వరరావు బాగున్నాడు, చాలా బాగున్నాడు, ఆయనకి నచ్చాడు. నీకు చూపిద్దామని టెలిగ్రామ్ ఇచ్చాను, ఇవాళ రా స్టూడియోకి వెళ్దాం అన్నారు. చూడు వాడిని కూడా తీసుకురా పాపం అన్నారు. కానీ తను ఇలా మెచ్చుకున్న సంగతి మాత్రం నాగేశ్వరరావుకు చెప్పవద్దని 10 సార్లు హెచ్చరించారు. చెబితే పొగరు బలుస్తుంది, కొమ్ములు తిరుగుతాయి అన్నారు. మధుసూదన్ రావు గారు బస్సుకు వెళ్లి నాగేశ్వరరావుని తీసుకుని ఆఫీస్కి వచ్చారు. అతనికి ఏమీ చెప్పలేదు. ముగ్గురు న్యూటోన్ స్టూడియోకు బయలుదేరారు. కొంత దూరం వెళ్లేసరికి ఉండబట్టలేకపోయారు రామబ్రహ్మం గారు. ఒరే కుర్రాడా, భేషుగా చేసేసావురా, పైకొస్తావు పో అనేశారు. మధుసూదన్ రావు గారు పతాలను నవ్వారు. నాగేశ్వరరావు ఓడిపోలేదు, గెలిచాడు. ఇంకా అతనికి పర్వాలేదు. ఆయన అతని వంక చూశారు. వినయంగా తల వంచుకున్నాడు. సన్నటి చిరునవ్వు మబ్బుచాటు చంద్రుల్లా తొంగి చూస్తోంది. బుగ్గ మీద అందమైన సొట్టలో ఆనందం తొణికిసలాడుతోంది. ఆనందోద్వేగంతో ఉద్ధృతంగా కొట్టుకుంటున్న అతని గుండెదడ మోటారు మూత మీద సన్నగా వినిపిస్తోంది. సినిమా ఛాన్స్ వచ్చిన్నాడు అతను దెబ్బతింటే మున్ముందు ఏమైపోతాడో అని అంతా చర్చిస్తున్న వేళ నేను వెళ్తాను అని దృఢంగా అన్న నాగేశ్వరరావులో మేల్కొన్న ధైర్యం గెలుపు సాధించింది. సహృదయులు వాత్సల్య పూరితులు అయిన బలరామయ్య గారి చేత ఓకే అనిపించుకున్నప్పుడు కాదు, తిక్కతో ఒక రకం కోపంతో ఇంచుమించు అయిష్టంతో వేషం ఇచ్చి తనతో మాట్లాడకుండా నెలనాళ్లు డైరెక్ట్ చేసి తన పాలిట సింహస్వప్నమైన రామబ్రహ్మం గారిని ప్రసన్నుణ్ణి చేసుకున్నప్పుడు నాగేశ్వరరావు వినయం మిత భాషణం ఆయన్ను మొదట ఆకర్షించాయి. ప్రతిభ కూడా ఉందన్న భావం రావడంతో ఆయన అతన్ని చేరదీసి ఆదరించారు. ఆ ఆదరానికి అవధులు లేవు. ఒరే నువ్వు లాడ్జిలో ఏం తింటావు గాని మా ఇంటికి రారా, అక్కడే ఉందూ గాని అన్నారు ఒకనాడు. రామబ్రహ్మం గారికి పిల్లలు లేరు. ఆయన భార్య శారదాంబ గారు చుట్టుపక్కల పిల్లల్ని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకుని పంపిస్తూ ఉండేది. నాగేశ్వరరావు రావడంతో ఆమె కన్న కొడుకులా సాకింది. రామబ్రహ్మం గారు అతన్ని కొడుకులాగే చూసుకునేవారు. తాళం చేతులు అతనికిచ్చేశారు. నా బిడ్డ, నేను వీణ్ణి పెంచుకుంటాను అనేవారు నలుగురితో. తమ బంధువుల ఇళ్లల్లో మంచి పిల్లను చూసి పెళ్లి చేయాలని కూడా సంకల్పించారు. పల్నాటి యుద్ధం ఆరంభించిన నాడు బాలచంద్రుని చూసి ఎంతో మురిసిపోయారాయన. వీడి చేత వెంగళరాయుడు అర్జునుడు వేయించాలి, నేను వేయిస్తాను అనేవారు. బాలచంద్రుణ్ణే సొంతం చూడకుండా బాలచంద్రుడినే శాంతం చూడకుండా కన్నమూశారాయన. మాయాలోకం అయ్యేసరికి ఇటు బలరామయ్య గారు ముగ్గురు మరాఠీలు ఆరంభించి అందులో నాగేశ్వరరావుకు హీరో పాత్ర ఇచ్చారు. తర్వాత పల్నాటి యుద్ధం వచ్చింది. అందులో కన్నాంబ గోవిందరాజ్ సుబ్బారావు మొదలైన ప్రఖ్యాత నటీనటుల మధ్య బాలచంద్రుడిగా వెలిగాడు నాగేశ్వరరావు. అందరూ అతన్ని వాత్సల్యంతో చూసి పాత్ర నిర్వహణలో సహాయపడేవారు. రామబ్రహ్మం గారి మరణంతో నిర్మాణం కొంతకాలం ఆగింది. తరువాత ఎల్వి ప్రసాద్ గారు ఆ చిత్రం పూర్తి చేశారు. అప్పటికి నాగేశ్వరరావు సినిమా యాక్టరు అనిపించుకున్నాడు. పర్వాలేదు అని, పైకొస్తాడని, బాగున్నాడని, ముద్దొస్తాడని అనిపించుకున్నాడు. ఆడపిల్ల వాలకం భంగిమలు వదిలించుకున్నాడు. మగాడిలా డైలాగ్ చెప్పడం నేర్చుకున్నాడు. బెదురు చూపుల్ని సిగ్గును వదిలి శౌర్యం, సాహసం, ధీరత ప్రదర్శించడం సాధించాడు. జరిగిన కథ ఊపుతో హావభావాలు ప్రదర్శించే వసతిని మర్చిపోయి నిల్చున్న పళంగా అడిగిన మేరకు కోరిన భావం ప్రదర్శించడం నేర్చుకున్నాడు. సాంఘిక నాటకాల నుండి మళ్లీ జానపదాలకు మళ్లడం కూడా అవసరమైంది. ఇవన్నీ బ్రహ్మ విద్యలు అని కాదు, నాటక రంగానికి అందులోనూ ఆడపిల్ల వేషాలకి అలవాటు పడి అక్కడ పేరు తెచ్చుకునేంత ప్రతిభ గడించిన వాడు హఠాత్తుగా ఈ చివరికి రావడం, పోటీ మధ్య నెగ్గుకు రావడం, అష్టావధానం చేసి పెద్దలందరికీ వారి వారి పాఠాలు ఒప్పగించి మంచి చేసుకోవడం కాస్త పొరపాటుంటే ఎదుటివారు పూర్తిగా తీసిపారేసే పరిస్థితుల్ని ఎదిరించి నిలబడడం సులభ సాధ్యాలు కావు. పల్నాటి యుద్ధం ప్రాంతంలోనే అతనికి మరొక శ్రేయోభిలాషి దొరికాడు. 7-8 ఏళ్లనాడు తన తల్లి ప్రేమకు వచ్చినప్పుడు తమ్ముళ్లా వెంట తిప్పుకుని అభిమానించిన డిఎల్ భరణి సంస్థలో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో చలనచిత్ర నిర్మాణం ఒక ప్రత్యేక విద్య అని, ఒక కళ అని గుర్తించగలిగిన వారంతా ప్రతిభావంతులైన ఇద్దరు ముగ్గురు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లలో డిఎల్ను ఒకరుగా ఎన్నిక చేసి గౌరవిస్తారు. డిఎల్ కొత్త హీరోను భరణి వారి రత్నమాలలో బుక్ చేయించారు. నాటి నుండి నాగేశ్వరరావు మాతృ సంస్థల్లో అది ఒకటి అయింది. భరణి చిత్రాలు 7-8లో ఆయన నటించారు. అప్పటికి అతనికి ఎస్ వరలక్ష్మి నాయకగా నటించింది. పరిచయం వల్ల ఆ పిల్ల కూడా రామబ్రహ్మం గారింట్లో నాన్నా నాన్నా అని తిరుగుతూ వచ్చినందువల్ల నాగేశ్వరరావుకు ఆమెతో నటించటానికి బెదురు లేకపోయింది. రత్నమాలలో భానుమతి నాయిక, అప్పటికే ఆమె పేరు గల తార గాయని. ఆమెలో అప్పటికే ఒక రాగ్నిత్వం, ఒక దర్జా ఉండేవి. వచ్చిన 2-3 రోజుల్లోనే ఆమె కలుపుగోలుతనం, సరసత, మాటకారితనం నాగేశ్వరరావుకు బెదురు పోగొట్టాయి. ఆమె పట్ల గౌరవం, స్నేహం ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏమైందో చెప్పే ముందు చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పంతాలు పోయి పంజాలు వేసి
అందాల కందా మామ దొంగడలాడని దోగుతులాడని
ఆకాశ వీధిలో అందాల గాబిలి ఒయ్యాలి తారను చేరి ఒయ్యాలలోగని సయ్యాటలాడని Thank you.
గాలి సుడిరగిరాని దడి పిలుచబోని అందాల చంద మామ అనురాగం తాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల దాదిలి ఒయ్యారి తారను చేరి ఒయ్యాలలోగని తయ్యాటలాగని
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వేల్పులు కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. నాగేశ్వరరావు విజయ పరంపరలో మొట్టమొదటి ఘన విజయం అతన్ని తారాపథానికి ఎత్తింది అతని 7వ చిత్రమైన బాలరాజు. ఆడదంటే ఏమిటో, ప్రేమంటే ఏమిటో తెలియని గొల్ల పిల్లాడుగా చూడ చక్కని చిన్నది ఒకటి స్తంభం మేడ దిగువచ్చి వెంటపడ్డ, కన్నెత్తి చూడని చిన్నవాడుగా అతను ఆంధ్ర ప్రేక్షకుల హృదయాల్ని అపహరించాడు. అందరిలోనూ మధురమైన ప్రేమభావం చివరింపచేశాడు. ఆ చిత్రంతో అతను పాపులర్ హీరో అయ్యాడు. అతనికి గ్లామర్ను మించిన కాంతి ఆవరించింది. ఆ పాత్రతో ప్రేక్షకుల అభిమానమే కాదు, ప్రేమను కూడా సంపాదించుకున్నాడు. బాలరాజు నాగేశ్వరరావు అన్నది వ్యవహార నామం అయిపోయింది. బాలరాజు చిత్రం 7 పైగా ఆడింది తొలి విడతలు. దాన్ని 100 సార్లు చూసిన వారు ఎందరో ఉన్నారు. 15-20 సార్లు చూసిన వాళ్లు 100 కొద్దీ ఉన్నారు. ఇంతటి ప్రేమాభిమానాలు గడించి పెట్టడానికి నాగేశ్వరరావు అందులో వేసిన అద్భుతం ఏమిటి అంటూ ఈనాడు విమర్శన చేసి కారణాలు ఆరా తీయడం అర్థరహితమైన పని. ఇంతటి ప్రేమాభిమానాలు గడించి పెట్టడానికి నాగేశ్వరరావు అందులో చేసిన అద్భుతమేమిటి అంటూ ఈనాడు విమర్శన చేసి కారణాలు ఆరా తీయడం అర్థరహితమైన పని. అందులో అతను బుద్ధిపూర్వకంగా అద్భుతమైన నటన ప్రదర్శించలేదు. అతని ముఖంలో వాల్చిన కళ్ళలో, విప్పారిన కళ్ళలో, బుగ్గల్లో, గిరిజాలలో, పాలకంలో ఎక్కడోనో అంతటానో మధురమైన ప్రేమ వెలిగింది. ఆనాటికి అతని జీవితం కూడా ఆ పాత్ర చుట్టూ ఉన్న కథకు దగ్గరగా ఉంది. వలచిన దాని వంక కన్నెత్తి చూడని ముగ్ధ బాలుడు అతను. దాదాపు 10 తర్వాత సువర్ణ సుందరి చిత్రంలో మరొక అభిశప్త ప్రేమికుడి పాత్రను అతను ధరించాడు. ఆకర్షణ శక్తిలో దానికి దీనికి ఏదో సామ్యం ఉంది. ఆనాటి బాలరాజు విజయానికి బీటైంది సువర్ణ సుందరి కూడా సాధించింది. ఇందులో కూడా నాగేశ్వరరావు మహానటుడి పనేమీ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో నటన బాగుందని అభిమానులు మెచ్చుకున్నా అతను ఒప్పుకోడు. ప్రధానంగా రెండిట్లోనూ నాగేశ్వరరావు ముఖంలో కళ్లల్లో ఉన్న శక్తే ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ కథల సూత్రాన్ని అన్యులు ప్రయోగించినా ఎక్కిరాలేదు. రత్నమాల రోజుల్లోనే భరణి వారికి, డిఎల్ గారికి లైలా మజ్ను ప్రేమగాథను తెరకెక్కించాలన్న సంకల్పం కలిగింది. రత్నమాలలో కొత్త హీరో బాగున్నాడు కాబట్టి అతన్ని తీసుకోవచ్చు, కానీ మేడం అంటే భానుమతి అంటే అతనికి భయభక్తులు ఎక్కువ. భానుమతి గారి పక్కన మజ్ను పాత్రను జంకు లేకుండా నటించగలడో లేడో చూడాలని రత్నమాల అవుట్డోర్ దృశ్యాలు తీసినప్పుడు లైలా మజ్ను కథకు దగ్గరగా వచ్చే ప్రేమ సన్నివేశాలు కొన్ని సరదాగా అంటూ తీశారు. ప్రింట్ చేసి చూసుకున్నారు, బాగానే ఉన్నాడు. ఒకనాడు భానుమతి, రామకృష్ణ, నాగేశ్వరరావు, డిఎల్ సినిమాకు వెళ్ళినప్పుడు హఠాత్తుగా అడిగారు, ఏమయ్యా లైలా మజ్ను తీద్దావా, మజ్ను వేస్తావా అన్నారు. నాగేశ్వరరావు భానుమతి వంక చూశాడు. మేడం సరే అంటే నేను సయ్యే అన్నాడు. సరే అంది భానుమతి. నాగేశ్వరరావు బెరుకు అప్పటికే చాలా వరకు తగ్గింది. రామకృష్ణ దంపతుల ఆప్యాయతే అందుకు కారణం. అప్పటికి నాగేశ్వరరావుకి ఇంకా బయట వేషం వదలలేదు. కనీసం అతను చక్కని వేషం అనుకున్నది జనం అనుకునేలా లేదు. MS 55 లాంగ్ క్లాత్ పైజమా చొక్కా వెతుకు తిరిగేవాడు. ఈ డ్రెస్ ఏమిటయ్యా హీరోకి అంది భానుమతి ఒకనాడు. డిఎల్ మర్నాడు నాగేశ్వరరావును చైనా బజార్ తీసుకెళ్లి ఫ్యాషనబుల్ దుస్తులు కుట్టించాడు. నాగేశ్వరరావు అప్పట్లో తేనాంపేటలో ఉప్పు చేపల బజార్ పక్కన ఉండేవాడు. ఒకనాడు భానుమతి అతన్ని స్టూడియోకు పిలుచుకు వెళ్లడానికి స్వయంగా కారు తీసుకెళ్లింది. ఆఫీస్కి వెళ్లగానే రామకృష్ణ ఆమెను చూసి నవ్వాడు. అదేమిటి మొహం అలా పెట్టావు, ఏదో చేపల వాసన వస్తున్నట్టు అన్నాడు. మీ హీరోని ఇల్లు మార్పించకపోతే రేపు లైలా మజ్నూలో లవ్ సీన్స్ లో కూడా నా మొహం ఇలాగే పెట్టాల్సి వస్తుంది అంది భానుమతి. మీ హీరోయిన్ గారు మా ఇంటికి వచ్చారులేండి, అక్కడ చేపల బజార్ మీద తన అభిప్రాయం నటిస్తోంది ఆవిడ అన్నాడు నాగేశ్వరరావు నవ్వి. ఆ మర్నాడే డిఎల్ గారు నాగేశ్వరరావును తన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత తను వేరే ఇంటికి మారారు. నాగేశ్వరరావుకు అప్పటికి నటుడిగా పేరు ఏమాత్రం రాలేదు. మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, కీలుగుర్రం వగేరాలలో దాదాపు కీలు బొమ్మలా తిరిగాడు. అవసరం కూడా అంతే, కత్తి తిప్పడం, గుర్రం ఎక్కడం, డైరెక్టర్ గారి సాయంతో విలన్ని చంపడం, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను పెళ్లాడడం, ఇదే వరస. బాలరాజు, బాలచంద్రుడు ముద్దొచ్చిన వేషాలు. అందుకే భరణి వారి లైలా మజ్నూలో నాగేశ్వరరావు హీరో అన్న వార్త బయటకు రాగానే పాండి బజార్లో సంచలనం రేగింది. వాడు మజ్ను ఏమిటి, వాడి మొహం అన్నాడొక వ్యక్తి. వాడి మొహమే దానికి తగింది అన్నాడొక అభిమాని. బాధ్యత గల పెద్దలు కూడా భానుమతి రామకృష్ణులకు హితవు చెప్పారు. అతను చిన్న కుర్రాడు, ప్రేమలో పడి ఎరుగడు, ఇక భగ్న ప్రేమికుడేం చేస్తాడు అన్నారొకరు. ఖూనీ కోరు వేషం వేయడానికి ఖూనీ చేసి ఉండాలా అన్నారు మరొకరు. ఈ విమర్శలతో రామకృష్ణ దంపతులకు పట్టుదల మరింత పెరిగింది. నాగేశ్వరరావు అవసరాన్ని బట్టి అహంకారం కూడా తెచ్చిపెట్టుకున్నాడు. నేను నా వేషం వేయలేకపోతే ఇంకెవడూ వేయలేడు అన్నాడు. అవును నేను కూడా అంది భానుమతి నవ్వి. లైలా మజ్ను పెద్ద విజయం సాధించింది. చిత్రానికి పేరు, డబ్బు కూడా వచ్చాయి. నాగేశ్వరరావుకు నటుడిగా ప్రతిష్ట వచ్చింది. అంతవరకు అతని విగ్రహంలో గట్టిగా కనపడని వ్యక్తిత్వం ఈ చిత్రంలో అతని పాత్ర ధారణలోనూ తర్వాత వ్యక్తిలోనూ కూడా ప్రస్ఫుటమైన రూపురేఖలు దిద్దుకుంది. మనిషికి ఒక నిండుతనం హుందా వచ్చాయి. అవే అతనికి విమర్శలు ప్రసాదించిన కానుకలు. ఆనాడే కాదు, సుదీర్ఘమైన నాగేశ్వరరావు చలన చిత్ర యాత్రలో అతనికి జవసత్వాలిచ్చినవి ముందుకు పోవాలన్న ఉత్సాహం, జయించాలన్న పట్టుదల, కర్తవ్యం, ఆలోచించుకోగల బుద్ధి, మంచి నిర్ణయం చేయగల వివేచన, ధైర్యం, స్థైర్యం, మొండితనం, వీటన్నింటినీ విమర్శల దుమారాలే ప్రసాదించాయి. ప్రశంసలు ఇచ్చే ఉత్సాహం కన్నా ప్రతికూల విమర్శలు ఇచ్చే శక్తి చైతన్యాలే ఎక్కువని, వ్యక్తి ముందుకు పోవటానికి అవే ముఖ్యమని నాగేశ్వరరావు లేత వయసులోనే గ్రహించాడు. అందుకే అతని మిత్రుల్లో చాలామంది అతన్ని విమర్శించేవారే. అయితే ఈ విమర్శలు అతన్ని బాధించలేదని కాదు, అవి వచ్చినప్పుడు మనిషిగా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, నటుడిగా వాటినే ఉపయోగించుకొని ముందుకు సాగాడు. లైలా మజ్ను తర్వాత సంసారం చిత్రం వచ్చినప్పుడు ఇలాంటిదే మరో దుమారం లేచింది. అప్పటికి అతనికి ఫోక్లోర్ హీరో అంటే జానపద కథానాయకుడు అన్న బిరుదు వచ్చి స్థిరపడిపోయింది. సాంఘిక చిత్రంలో వేషం అనగానే అంతా చప్పరించారు. చిత్రం బాగుకోరేవారే కాక నాగేశ్వరరావు శ్రేయోభిలాషులు కూడా అతనికి వేణు పాత్ర తగదన్నారు. కష్టపడి గడించుకున్న పేరు పోతుంది, తర్వాత కాంట్రాక్టులు రావు, మొత్తం దెబ్బతిని పోతావు ఇందులో నువ్వు ఫెయిల్ అయితే, ఫెయిల్ కావడం ఖాయం అన్నారంతా. ఎదుటి వాళ్లు అన్నారు కాబట్టి మనం నిరూపించాలన్న మూర్ఖపు పట్టుదల లేదు తనకి. అందువల్ల తను ఆలోచించుకున్నాడు, తను ఆ పాత్రను నిర్వహించగలనన్న ధైర్యం ఉన్నందువల్లే మిత్రుల అభిప్రాయాల్ని ఎదిరించి ఆ వేషం తీసుకున్నాడు. ఆనాటి సినిమా రథం జానపద పథంలో నడుస్తున్నందువల్ల సంసారం చిత్రమే ఓ పెద్ద సంచలనం, అదే ఒక పెద్ద మైలురాయి. ఆనాటికి అపూర్వమైన విజయం సాధించింది అది. నాగేశ్వరరావుకు రెండింతలు పేరు తెచ్చిపెట్టింది. పల్లెటూరి కుర్రాడు బస్తీ వచ్చి నాజుకు తేలుతాడు అందులో. రెండు భాగాలు అతను వ్యక్తిగా ఎరుగున్నవి. రెండింటా హాయిగా అందంగా మనోహరంగా విహరించాడు నాగేశ్వరరావు. కత్తి యుద్ధాలు, ఇద్దరు ముగ్గురు పెళ్లాలు, రాక్షసులు తప్పినందువల్ల అతనికి హాయిగా ఉంది. ఆ ధోరణి నటన తప్పించుకోవడం మాత్రం శ్రమ సాధ్యమే అయింది. ఆ చిత్రంలోనే సావిత్రి అనే ఒక అమ్మాయి అతనికి హీరోయిన్ గా రాబోయి పనికిరాదనిపించుకొని చిన్న వేషం వెదర వేసింది. నాగేశ్వరరావును అంతా అభినందించారు, మెచ్చుకున్నారు, ఆశీర్వదించారు. సంసారంలో దెబ్బతింటే ఉన్న ఫోక్ పిక్చర్లలో కూడా ఛాన్స్ లేకుండా పోతాడన్న వాళ్ళను దరిమిలాను. సంసారంలో దెబ్బతింటే ఉన్న ఫోక్ పిక్చర్లలో కూడా ఛాన్స్ లేకుండా పోతాడన్న వాళ్ళు దరిమిలాను అభిప్రాయాన్ని కొంత సవరించుకోవాల్సి వచ్చింది. సంసారంతో ప్రేక్షకులకి ఫోక్ చిత్రాల మీద చిరాకు పెరిగింది. ఆ తర్వాత వచ్చిన జానపదాలన్నీ దెబ్బతిన్నాయి. నాగేశ్వరరావు సంసారంలో నటించి పేరు తెచ్చుకుని ఉండకపోతే జానపదాలనే నమ్ముకుని ఉంటే అతను నిజంగా దెబ్బతినేవాడు. కొంతవరకు అది జరిగింది కూడా. సంసారం తర్వాత అతని జానపద చిత్రాలే చాలా వచ్చాయి. తిలోత్తమ, సౌదామిని, మాయలమారి, స్త్రీ సాహసం, మంత్రదండం, వయ్యారిభామ వగైరాలు. ముఖ్యంగా 1951లో చిత్రాలు వరుసగా దెబ్బతినడంతో 52లో ఒక్క భరణీ సంస్థ తప్ప మరెవ్వరూ అతన్ని బుక్ చేయలేదు. ప్రేమ కాదల్, కాదల్ అనే సినిమా తమిళంలో తీశారు. రెండిట్లోనూ నటించాడు. అవి బాగా పోకపోవడంతో కొత్త కథానాయకుడి కథ అయిపోయింది అనసాగారు పరిశ్రమలో జనం. అందరికన్నా ఎక్కువగా అతనికే అనిపించింది, దిగాలు పడిపోయాడు. అంతకు మునుపు ఓహో అన్నవారు అనడం మానేశారు. కొందరు హూ అన్నారు, కొందరు ముఖం చాటేశారు, కొందరు మొహమాటానికి పలకరించారు. నాగేశ్వరరావుకి ఛాయలన్నీ బోధపడ్డాయి. మధుసూదన్ రావు గారు, రామబ్రహ్మం గారు చాలా బాధపడ్డారు. ఇంటి దగ్గర భార్య అన్నపూర్ణ అతనికి ధైర్యం చెప్పింది. ఇంతకన్నా పెద్ద గండాలు దాటాను నేను అన్నాడు నాగేశ్వరరావు ధైర్యం నటించి. అన్నపూర్ణ సానుభూతితో మందహాసం చేసింది. అక్కడే ఉన్న ఆప్తమిత్రుడొకడు నాగేశ్వరరావు వంక చూసి చిత్రంగా నవ్వాడు. నాగేశ్వరరావు బాగా నటించలేకపోయిన కొద్దిపాటి సందర్భాల్లో ఇది ఒకటి అనుకున్నాడతను. నాగేశ్వరరావు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడేమో కూడా. ఒకందుకు అతను సంతోషించాడు. ఒకందుకు అతను సంతోషించాడు. తన అభిమాన నటుడు అపజయాన్ని, అధైర్యాన్ని ఎరగడు. అతి నటించడం కూడా రాదు, రాకూడదు. 1953 కూడా అలాగే సాగింది. కానీ రెండు మంచి చిత్రాల్లో నటించాడు. ఒకటి పరదేశి, మరొకటి కన్నతల్లి. పరదేశిలో వయసు మళ్లిన వాడి పాత్ర ధరించాడు. అదొక కొత్త సాహసయాత్ర. నటన, నడక, పలుకుబడి అన్ని చిన్న చిన్న విషయాల దగ్గర నుండి ఆలోచించుకుని నటించాడు. ఇంచుమించు ఆ సమయంలోనే పెద్ద దుమారం చెలరేగింది. ఆ దుమారం ఏమిటో వచ్చే వారం నేను మీకు చెప్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజ్ పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం. ఫిబ్రవరి 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.